శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచ్చరిత్రము 49వ అధ్యాయము. వేదాలు, పురాణాలు బ్రహ్మము లేదా సద్గురువును సరిగ్గా పొగడలేదు. అలా అయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎలా వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడక ఊరుకొనటే మేలని తోస్తోంది. మౌన వ్రతమును పూనటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచు. కాని సాయిబాబా సుగుణములను చూస్తే మా వ్రతాన్ని మరచి మమ్మల్ని మాట్లాడేటట్లు ప్రేరేపించను. మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకపోతే మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కానీ వారు మనతో ఉంటే ఆ పిండి వంటలు మరింత రుచికరముగా అగును. సాయి లీలామృతం కూడా అట్టిది. దీనిని మనం ఒంటరిగా తినలేము, స్నేహితులు బంధువులు కలిస్తే చాలా బాగా ఉంటుంది. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారం మాచే రాయించెదరు. వారికి సర్వస్వ శరణాగతి ఉనర్చి వారియందే ధ్యానం నిలుపట మా కర్తవ్యం. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము దానాల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు, సద్గురుని ధ్యానించుట అన్నింటికంటే మేలైనది. కాబట్టి మనం సాయి నామాన్ని నోటితో పలుకుతూ వారి పలుకులను మననం చేస్తూ వారి ఆకారాన్ని మనస్సున భావించుకుంటూ వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యాలను చేయుచుండవలము. సంసార బంధం నుండి తప్పించుకున్నటకు దీనికి మించిన సాధనం లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యాన్ని మనం చేయగలిగితే సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయను, తుదకు మోక్షాన్ని ఇచ్చు. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదాం. హరికానోబా. హరికానోబా అనే బొంబాయి పెద్ద మనుషుడు ఒకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకాలు వినింది, కానీ నమ్మలేదు. కారణమేంటంటే అతనిది సంశయ స్వభావం, బాబాను స్వయంగా పరీక్షించవలనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు సిరిడీకి వచ్చాను. అతని తలపై జలతారు బాగా ఉండను, అతని పాదాలకు కొత్త చెప్పులుండను. కొంత దూరం నుండి బాబాను చూసి బాబా వద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేయవాలనని అనుకున్నారు. కొత్త చెప్పులు ఎచ్చట ఉంచాలో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందు ఒక మూలన పెట్టి బాబా దర్శనానికి వెళ్ళాను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఊదేని ప్రసాదాన్ని బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చాను. మూలకు వెళ్లి చూసేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతికాడు, కానీ నిష్ప్రయోజమయ్యాను. చాలా చికాకు పడుతూ బసకు వచ్చాను. అతడు స్నానం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనానికి కూర్చున్నాడు. కానీ తన చెప్పుల గురించే చింతించుచుండెను. భోజనానంతరము చేతులు కడుక్కున్నటకు బయటకు వచ్చింది. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూశాను. ఆ కుర్రవాణి చేతిలో ఒక కర్ర ఉండను, దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను. చేతులు కడగడానికి బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపెనని, వీధిలో హరీకా బేటా జరీకా ఫేటా అని అరవమని చెప్పనన్నారు. ఎవరైనా ఆ చెప్పులు తమవే అంటే అతని పేరు హరి అని, అతడు కానోబా కొడుకునని, అతని తలపై జరీపాగా కలదా అనే సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులను ఇచ్చివేయమని చెప్పాను. ఈ కుర్రవాడిలా చెప్పటం విని హరికానోబా ఆశ్చర్యానందాలు పొందను. కుర్రవాణి వద్దకు వెళ్లి చెప్పులు తనవే అని రూఢి చేశాను. అతడు తన పేరు హరి అని, తను కానోబా కుమారుడనని, తన తలపై ధరించి జరీపాగాను చూపను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను ఇచ్చివేశాను. హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడను. తన జల్తారు పాగా అందరికీ కనిపించవచ్చును, కాని తన పేరు, తన తండ్రి పేరు బాబాకెలా తెలుసును? అదియే సిరిడీకి తను మొదటిసారి తన రాక. అతడచ్చటకు బాబాను పరీక్షించుటకే వచ్చును. ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించను. అతనికి కావలసింది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరింది. సంతోషంతో ఇంటికి వెళ్ళాను. సోమదేవస్వామి. బాబాను పరీక్షించుటకు ఇంకొకరు వచ్చారు. వారి కథను విందాం. కాకా సాహబ్ దీక్షకు తమ్ముడు భాయేజీ నాగపూర్లో నివసించుచుండెను. 1906 హిమాలయానికి వెళ్లేటప్పుడు సోమదేవస్వామి అనే సాధువుతో అతనికి పరిచయం కలిగింది. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తరకాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారంలో కలదు. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు రాసుకున్నారు. 5 పిమ్మట సోమదేవస్వామి నాగపూర్ వచ్చి భాయీజీ ఇంట్లో దిగను. బాబా లీలలను విని సంతోషించింది. సిరిడీకి వెళ్లి బాబాను చూడాలి అని అతనికి గట్టి కోరిక కలిగిన భాయీజీ వద్ద నుంచి పరిచయపోటు ఉత్తరం తీసుకుని సిరిడీకి వెళ్ళాను. మన్మాడు కోపర్గాన్ దాటిన పిమ్మట తాంగా చేసుకుని సిరిడీకి పోచున్నాను. సిరిడీ సమీపానికి రాగానే మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించాయి. సాధారణంగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేరువేరు జీవన పద్ధతులతోనూ వేరువేరు బాహ్యాలంకారాలతోనూ ఉండదు. కానీ ఈ పైపై గుర్తులను పట్టి ఏ యోగి యొక్క గొప్పతనాన్ని కనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతా వేరే పంధాగా తోచింది. రెండు పతాకములు ఎగురుట చూడగాని తనలో తాను, ఈ యోగి జెండాలయందు ఎందుకు మక్కువ చూపవలను? అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాడుపడుతున్నాడేమో అని తోచుచున్నది అనుకున్నాడు. ఇలా ఆలోచించుకుని తిరిడికి పోవటం మానుకుని నిశ్చయించినట్లు తనతో ఉన్న ఇతర యాత్రులకు చెప్పను. వారు అతనితో ఇలా అన్నారు, అలా అయితే ఇంత దూరం వచ్చావెందుకు? జెండాలను చూచినంతలో నీ మనస్సు చికాకు పడితే సిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాలంకారాలు చూస్తే మరెంతో చికాకు పొందదు. సోమదేవస్వామి గాబరా పడి ఇలా అన్నారు, గుర్రములతోనూ పల్లకీలతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చటా చూసి ఉండలేదు. అట్టి సాధువులను చూచట కంటే తిరిగిపోవటే మేలు అన్నారు. ఇలా అంటూ తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యాను. తక్కిన తోటి ప్రయాణికులు అతన్ని తన ప్రయత్నం మాని సిరిడీలోనికి పొమ్మన్నారు. అట్టి వక్రాలోచనను మానుకోమన్నారు. బాబా ఆ జెండాలను కాని, తక్కిన వస్తువులు కాని, ఆడంబరాలు కాని, కీర్తిని కాని లక్ష్య పెట్టని వారని చెప్పారు. అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే కాని ఆయనకేమీ అవసరం కాని సంబంధం కాని లేదన్నారు. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పారు. తుట్టతుదకు ప్రయాణం సాగించి సిరిడీకి వెళ్లి సాయిబాబాను చూసేటట్లు చేశారు. సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాని దర్శించకాని అతని మనస్సు కరిగింది. అతని కళ్ళు నీటితో నిండెను, గొంతుక ఆర్చుకుని పోయెను. అతని కుంటి ఆలోచనలన్నీ అడుగంటిపోయెను. ఎచట మనస్సు శాంతించి ఆనందాన్ని పొంది ఆకర్షింపబడినో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలమని తన గురువు చెప్పిన దాన్ని వ్యక్తికి తెచ్చుకొని అతడు బాబా పాదవధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనం కొరకు దగ్గరకు పోగా, మా వేషము మా దగ్గరే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదు పైన జెండాలను ఎగరవయచున్నారో అట్టి వారి దర్శనం చేయనేలా, ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అన్నారు. ఆ స్వామి చాలా ఆశ్చర్యపడింది. బాబా తన మనస్సును గ్రహించి బయటకు ప్రకటించుతున్నారని తెలుసుకొని అతడెంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువ వాడని బాబా మహానుభావుడని గ్రహించను. బాబా కొందరిని కౌగలించుకుంట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట, కొందరి వైపు చూసి నవ్వుట, ఊదీ ప్రసాదాన్ని కొందరికిచ్చుట, ఇలా అందరినీ ఆనందింపచేసి సంతృప్తి పరచుట చూసి తనను ఒక్కరినే ఎందుకు అంత కఠినంగా చూస్తున్నారో అతనికి తెలియకుండా తీవ్రముగా ఆలోచించి బాబా చేసేదంతా తన అంతరంగమున ఉన్న దానితో సరిగా ఉండనని గ్రహించను. దానివల్ల పాఠం నేర్చుకుని వృద్ధి పొందుటకు యత్నించవలనని గ్రహించను. బాబా కోపము మారురూపంతో ఉన్న ఆశీర్వాదమని అని అనుకుని కొన్నాళ్ల పిమ్మట బాబా యందు అతనికి నమ్మకం బలపడింది. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యాను. నానాసాహెబ్ చందోర్కర్ ఈ అధ్యాయాన్ని ఏమాడుపంతు నానాసాహెబ్ చందోర్కర్ కథతో ముగించను. ఒకనాడు నానాసాహెబు మసీదులో మహాసపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపూరు నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో బాబాను చూడడానికి వచ్చింది. అతనితో ఘోషాస్త్రీలుండుటచే నానాసాహెబ్ అచట నుండి లేవనించను. కానీ బాబా అతన్ని నివారించను. స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదాలకు నమస్కరించి తిరుగు ముసుగు వేసుకుంది. నానాసాహెబు ఆమె ముఖ సౌందర్యాన్ని చూసి మరల మరల చూడకూరని, నానా యొక్క చాంచల్యాన్ని చూసి స్త్రీలు వెళ్లిపోయిన పిమ్మట బాబా నానాతో ఇలా అన్నారు, నానా అనవసరంగా చికాకు పడుతున్నావెందుకు? ఇంద్రియాలను వాటి పనులను వాటిని చేయనేమి, వానిలో మనము జోక్యం కలుగ చేసుకోకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచాన్ని సృష్టించాడు, కావున అందరినీ చూసి సంతోషించటం మన విధి. క్రమంగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించను. ముందు ద్వారం తెరిచి ఉండగా వెనక ద్వారం గుండా పోనేలా మన హృదయం స్వచ్ఛంగా ఉన్నంత వరకు ఏమీ దోషం లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడమేలా, నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చు. నీవు సిగ్గుపడి బెదరమేలా, శ్యామ అచటనే ఉంది. కాని బాబా చెప్పిన దాన్ని గ్రహించలేకపోయాను. ఇంటికి పోవేదారిలో శ్యామ ఆ విషయమై నానాను అడిగిన ఆ చక్కని స్త్రీ వైపు చూసి తాను పొందిన ఆ చంచలత్వంని గురించి నానా చెప్పను. బాబా దానిని గ్రహించి ఎలా సలహా ఇచ్చారో వివరించను. బాబా చెప్పిన దాని భావమును నానా ఇలా చెప్పదురంగను, మనసు సహజంగా సచ్చంచలమైనది, దానిని ఉద్రేకించినట్లు చేయరాదు. ఇంద్రియాలు చలింపవచ్చును, శరీరము స్వాధీనమందు ఉంచుకునవలను, దాని ఓయిము పోగునట్లు చేయరాదు. ఇంద్రియాలు విషయముల వైపు పరిగెత్తును, కాని మనం వారి వెంట పోరాదు. మనం ఆ విషయాలను కోరకూడదు. క్రమంగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వమును జయించవచ్చు. ఇంద్రియములకు మనము లోపడకూడదు, కాని వాటిని మనం పూర్తిగా స్వాధీనమందుంచుకొనలేము. సమయానుకూలముగా వాటిని అణచి సరిగ్గా ఉంచుకొనుచుండవలను. నేత్రములు అందమైన వాటిని చూచుట కొరకే ఇవ్వబడ్డాయి. విషయముల సౌందర్యాన్ని నిర్భయంగా చూడవచ్చు. భయమునకు కాని లజ్జకు కాని అవకాశం లేదు. దురాలోచనలు మనస్సునందు ఉంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరిక లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడును. ఈ విధంగా ఇంద్రియములను సులభంగాను సహజంగాను స్వాధీనం చేసుకునవచ్చు. విషయములు అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందించుకునదు. బాహ్యేంద్రియములను మాత్రం స్వాధీనమందించుకుని మనస్సును విషయాల వైపు పరిగెడితే వాటిపై అభిమానముండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశింపదు. ఇంద్రియ విషయాలు హానికరమైనవి. వివేకము అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట సారథిగా ఈ వివేకము సారథిగా మనస్సును స్వాధీనమందు ఉంచుకునవలను. ఇంద్రియములను ఇచ్చ వచ్చినట్లు సంచరింప చేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదాన్ని చేరగలము. అదే మన గమ్యస్థానం, అదే మన నిజమైన ఆవాసం. అచ్చటి నుండి తిరిగి వచ్చుటలేదు. శ్రీ సాయినాథాయ నమః. 49వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.